తెస్సలోనికి సంఘం ఏర్పడింది. అపొస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం, వారు అంపిపోలి అపొల్లోనియ పట్టణముల మీదుగా వెళ్లి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేను. గనుక పౌలు తన వాడకు చొప్పున సమాజపు వారి యొక్కకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుంచి లేచుట అవశ్యకమని నేను మీకు ప్రచురము చేసే క్రీస్తై ఉన్నాడని లేఖనముల్లో నుండి దృష్టాంతములెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినాలు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థుల్లో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిది. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమస్వరూపమైన దేవా, దయ కలిగిన రక్షక, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీ ఆశ్చర్య కార్యాలకై మీకు వందన, మీ శక్తి సామర్థ్యాలకై మీకు వందనాలు. ప్రభువా, మీ నామం ఎంతైనా స్తుతి నొందదగినది, పూజింపదగినది. ప్రభు మీకు వందనాలు. మీ నామం గురించిన ధ్యానాల్లో మీరు ఎంతగానో సహాయం చేశారు. మరొక ప్రభు వ్యక్తిగత ప్రార్థనలోను అనేక పరిస్థితుల్లోనూ మీ నామాన్ని చేతపట్టి ప్రభు ఆశ్రయించడానికి మా అందరికీ సహాయం చేయండి. అట్లాగే మీ గుణలక్షణ, మీ స్వరూప స్వభావాలు ప్రభు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన గత కాలం అంతటిని బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నా. మరొకసారి నీ పరిశుద్ధ గ్రంథం వద్ద ప్రభు శిరసు వంచి వేడుకుంటూ ఉన్నా. జీవం గల దేవుడు, జ్ఞానానికి ఆధారమైన దేవుడు, ప్రభువా మీకు వందనాలు. మీ గ్రంథాన్ని మీరు ఏ ఉద్దేశంతో రాయించారు ప్రభువా, మీ గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి, ప్రభువా మేలు పొందడానికి, మీ ఉద్దేశాలు జరిగించడానికి నాకు మాకు సహాయం చేయండి. ఈ ఉదయకాలం నీ పాదాల వద్దకు వచ్చిన ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్నా. ఫస్ట్ కూడా వారి టీచర్ల సహవాసం బట్టి స్తుతిస్తూ ఉన్నా. వారు మీరు బలపరచండి, స్థిరపరచండి. రాత్రి మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు ప్రభా, నల్గొండ గర్ల్స్ సహవాసాన్ని మీరు ప్రారంభించారు దేవానికి వందనాలు. ఈ దినం కొరకే మీరు ఉద్దేశించిన మేలు ప్రభా, ఆత్మీయమైన విషయాలు మేము కొనసాగినట్లుగా, గ్రహించగలిగినట్లుగా, స్తుతించగలిగినట్లుగా మీరు కనికరం చూపించండి. రావాల్సిన వారి మీద మీరు కనికరం చూపించండి. అల్పుణ్ణైన నా మీద మీరు కనికరం చూపించండి. ప్రభా, మీ పత్రికల మీద నేను అలోతైన అవగాహనలోకి సహవాసం అంతా నడిపించబడినట్లుగా మీరు ఇప్పటికే సహాయం చేసి ప్రభా సహోదరుడు అజయ్ మీరు వాడుకుంటూ ఉన్నారు. ప్రభు ఈ ధ్యానాల్లో మీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో హృదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాము. మనం తెస్సలోనికి 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకోవాలి. తెస్సలోనికి 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి అయిన దేవుని యందును, ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియు శుభమని చెప్పి రాయినది. కృపయు సమాధానము మీకు కలుగునుగాక. పైన హెడ్డింగ్ లో కూడా ఆ మాట ముద్రించారు అపొస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక. పత్రిక సంఘం కట్టబడ్డ తర్వాత రాయబడింది. సంఘం ఎప్పుడు కట్టుబడింది, ఎక్కడ కట్టుబడింది అన్నదానికి మనం చదువుకున్న వాక్య భాగం అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుంచి 10వచనాల్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడింది మనం చూడగలుగుతా ఉన్నాం. పౌలు తన మిషనరీ ప్రయాణాల్లో మొదటి ప్రయాణంలో తెసలోనిక ప్రాంతానికి వచ్చినట్లుగా అక్కడ సమాజ మందిరాల్లో ఆయన యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన విషయాలు, యేసే క్రీస్తయి ఉన్నాడన్న విషయాలు వాళ్ళకి అర్థం చేయించడానికి ఆయన 3 వారాలు అక్కడ ఉన్నట్టుగా రాయబడింది. 3వ వచనం, వారితో 3 విశ్రాంతి దినాలు తర్కించుచుండెను. పౌలు శీల 3 వారాల పాటు వారు ప్రయాసపడి వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి లేఖనాల్లోంచి దృష్టాంతాలు అనేకమైన వాటిని వివరించి చెప్పిన తర్వాత చాలా మంది 4వ వచనం అపొస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో వారిలో కొందరు భక్తి పరులవి గ్రీసు దేశస్థుల్లో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. కాబట్టి అక్కడ 3 వారాలు ప్రయాస తర్వాత తెసలోనికలో సంఘం ఏర్పడిందని పండితులు అభిప్రాయపడతా ఉన్నారు. మనం పౌలు 13 పత్రికలు రాసినట్లుగా మనం చూడగలుగుతాం. ఎబ్రి పత్రిక 14వ పత్రిక పౌలు రాశాడా లేదా అన్న దాని మీద కొంత కన్ఫ్యూజన్ ఉంది, నిర్ధారణకు రాలేకపోయారు. చాలా మంది ఎబ్రి పత్రిక రచనా శైలిని బట్టి అది కూడా పౌలు భక్తుడు రాశాడు అని భావిస్తారు. అయితే ప్రత్యేకంగా పౌలు పత్రికలు 3 కేటగిరీలుగా మనం అర్థం చేసుకోవాలి. 3 కేటగిరీలుగా పౌలు పత్రికలు రాయబడ్డాయి అంటే అన్ని పత్రికలు ఒకలాంటిగా ఒకే కోవలో మనం చూడడానికి వీల్లేదు. అందులో ఫస్ట్ సెట్ ఆఫ్ లెటర్స్ అంటారు, లేకపోతే ఎర్లీ లెటర్స్ అంటారు, పౌలు యొక్క ప్రారంభ పత్రికలు. తర్వాత మిడిల్ లెటర్స్, లేటర్ లెటర్స్, 3 కేటగిరీలుగా పౌలు పత్రికలను విడదీసి మాట్లాడతారు. అందులో ఏవి మొదటి పత్రికలు అన్న మాట దగ్గర ఈ తెసలోనిక మొదటి పత్రిక 2వ పత్రిక కూడా ఎర్లీ సెట్ ఆఫ్ లెటర్స్, మొదటి కోవకు చెందిన పత్రికలు సంఘాన్ని స్థిరపరచడానికి, సంఘాన్ని బలపరచడానికి ఆయన ప్రారంభ సంఘాలకు అర్థమయ్యే రీతిలో ఆయన ప్రారంభ పత్రికలు రాశాడు. ఆ ప్రారంభ పత్రికల్లోకే ఈ తెసలోనిక మొదటి పత్రిక, తెసలోనిక 2వ పత్రిక కూడా వస్తుంది. అట్లాగే గలతీయులకు రాసిన పత్రిక అది కూడా, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రికలు కూడా ఎర్లీ లెటర్స్ అని కేటగిరీ చేశారు. అట్లాగే మిడిల్ లెటర్స్, ఎర్లీ లెటర్స్ ప్రధానంగా విశ్వాస విషయాల మీద కొత్తగా కట్టబడ్డ సంఘాలను బలపరచడానికి రాయబడితే, మిడిల్ లెటర్స్ సంఘ జీవితం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ రాయడం జరిగింది. లేటర్ లెటర్స్ అంటారు అంటే మొదటి తిమోతి, 2వ తిమోతి, టైటస్, ఇవి తీతు పత్రికలు, చివరి పత్రికలు, అవి కాపరి పత్రికలు. నాయకును ఉద్దేశించి సంఘాలను ఎట్లా నడిపించాలి అన్నది లేటర్ లెటర్స్ లో పౌలు భక్తుడు రాసినట్టుగా 3 కేటగిరీలుగా మనం వీటిని అర్థం చేసుకోవాలి. 3 కేటగిరీలుగా పౌలు తన పత్రికలు రాశాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందులో మనం చదువుతున్న ఈ పత్రిక మొదటి తెస్సలోనికి పత్రిక, రెండవ తెస్సలోనికి పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక, ఈ ఆరు పత్రికలు ప్రారంభ పత్రికలుగా రాసుకోవాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రికలు మిడిల్ లెటర్స్ అంటారు, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతు పత్రికలు చివరి లెటర్స్. అందుకోసం నేను తెసలోనిక మొదటి పత్రిక, రెండవ పత్రిక ఎర్లీ లెటర్స్ కాబట్టి ప్రభుచిత్తమైతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక మిషనరీ అజయ్ ద్వారా మనం వింటా ఉన్నాం. అవి కవర్ అయ్యాయి కాబట్టి వాటిని మించి వాటిని దాటి మిగతా విషయాలు నేర్చుకుంటూ వెళ్ళటం ఎవరికి లేని కృప ప్రభు మనకిచ్చారు. వాక్యాన్ని కనీసం 2 కోట్లైనా మనం ధ్యానం చేస్తున్నాం, స్త్రీల సహవాసంతో కలిపితే 3 కోట్లు. చాలా అంశాలు 7 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ వచ్చాం, దేవదూతలు గురించి అధ్యయనం చేసాం, గతంలో దేవుని గురించి అధ్యయనం చేసాం, యేసుక్రీస్తు ప్రభుని గురించి అధ్యయనం, పరిశుద్ధాత్మ దేవుడి గురించి అధ్యయనం, సంఘము గురించి అధ్యయనం, మనం రక్షణ గురించి అధ్యయనం, ఒక్కొక్క అంశం మీద లోతైన విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పటికీ చాలా మంది ఎస్ఎఫ్జే నాయకులు అంశాల మీద బోధ చేస్తా ఉన్నారు, కానీ ఒక పుస్తకాన్ని ప్రారంభించి దాన్ని అవసరమైన విషయాలన్నీ ప్రస్తావిస్తూ స్టడీ చేయించగలిగితే తర్వాత సహవాసభ్యులు ఎవరైనా వారి వ్యక్తిగత ధ్యానాల్లో గ్రంథాన్ని చదువుతా ఉన్నప్పుడు వారు సరైన అవగాహనతోటి ధ్యానం చేయగలుగుతారు అన్న ఉద్దేశంతో నా మటుకు నేను ఆశ కలిగి ఉన్నాను. మనం మనకున్న అవకాశాన్ని బట్టి వాక్య పఠనం బైబిల్ మొత్తం చేయగలిగాము, మళ్ళా రెండోసారి చేయగలిగా, మూడోసారి కొత్త నిబంధన గ్రంథాన్ని 2 సార్లు చదివి మూడోసారి వాక్యాన్ని చదువుకుంటూ యోగ గ్రంథానికి వచ్చేసాం. అట్లాగే ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనం మీద ధ్యానించడానికి ప్రభు అంత సమయం ఇచ్చాడు, అంత చక్కటి వేదిక ఇచ్చాడు. కాబట్టి నేను పత్రికల మీద అవగాహన కల్పించడం కొరకు ఆశపడతా ఉన్నాను. ప్రత్యేకించి అర్థం చేసుకోవాల్సిన మరొక మాట ఏంటంటే సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు కంటే కూడా ముందు సంఘాలకు పత్రికలే రాయబడ్డాయి అన్నది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఈ తెసలోనిక మొదటి పత్రిక క్రీస్తు శకం 52 మధ్య రాయబడింది, అంచనా 50-52 మధ్య రాయబడింది. సువార్తల్లో మార్కు సువార్త 65లో రాయబడింది. ముందుగా వారు యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలను ముందు రాయలేదు. లూకా సువార్తికుడు తర్వాత వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న శిష్యుల్లో ఉన్నవాడు కాడు. మత్తయి, యోహాను పద్మాస దీపంలో ఉండి తర్వాత రాశారు. ముందుగా పెంతకోస్తు దినమందు సంఘం కట్టబడింది. సంఘాల్లో ఉన్న పరిస్థితులను బట్టి అపోస్తులు బోధ చేస్తా ఉన్నారు. తర్వాత అవసరాన్ని బట్టి పౌలు సంఘాలకు పత్రికలు రాసి ఆ పత్రికలు మీ చదువుకోండి, మీ పక్క సంఘాలతో చదివించండి అని ముందున్న పరిస్థితులను బట్టి వస్తున్న పర్సెక్యూషన్లో ధైర్యపరచడానికి పౌలు పత్రికలు ముందుగా రాసినట్టుగా కాలమానాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి 52 మధ్య ఈ పత్రిక రాయబడింది. ఈ పత్రిక రాసే సమయానికి పౌలు యొక్క వయసు సుమారు 46 సంవత్సరాలు వయసులో ఆయన రాశాడు అన్నది అంచనా. ఆయన అప్పటికీ రక్షణ పొంది పరిచర్య, సంఘ పరిచర్య ప్రారంభించి సుమారు 16 సంవత్సరాలు అయి ఉంటుంది అని కూడా అంచనా. సో మూడు విషయాలు, ఈ పత్రిక రాయబడింది క్రీస్తు శకం 50-52 మధ్య రాయబడింది, అప్పటికి పౌలు 46 సంవత్సరాల వయసువాడు, అప్పటికి పౌలు రక్షణ పొంది దోషకుడుగా హింసకుడుగా ఉన్న ఆయన సువార్థకుడుగా మారి అప్పటికి 16 సంవత్సరాలు అయింది అన్నది మనం ఎప్పుడు రాయబడింది అన్న దానికి మనకున్న సమాచారం. అట్లాగే ఎక్కడి నుంచి రాశాడు అన్నదానికి కొరింది ప్రాంతంలో ఉండి థెస్సలోనికలో ఉన్న వారికి ఆయన తర్వాత ఈ పత్రికను రాశాడు అన్నది కూడా అంచనా. మనం ఒక మాట చదువుకోవాలి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చదివితే 28 తర్వాత చదువు, 27 కూడా చదవాలి. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి, ఇవియుగాక సంగములన్నింటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారం దీన దినము నాకు కలుగుచున్నది. పౌలు సంఘాలను కట్టాడు, మనం ఎరుగుదాం. అపోస్తల కార్యకర్ణం 17వ అధ్యాయంలో థెస్సలోనిక ప్రాంతానికి వచ్చి 3 విశ్రాంతి దినాలు తగ్గించి ఒప్పించి అక్కడ సంఘం కట్టడానికి ఆయన శీల ప్రయాసపడ్డట్టుగా మనం చదివాం. పౌలు పరిచర్ను మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, తను ఒక ప్రాంతానికి పరిమితమైన వాడు కాదు, 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. మొదటి మిషనరీ ప్రయాణం, 2వ మిషనరీ ప్రయాణం, 3వ మిషనరీ ప్రయాణం. 3 మిషనరీ ప్రయాణాల్లో ముఖ్య పట్టణాలకు వెళ్ళటం, కొరింది, థెస్సలోనిక, ఏథెన్స్, అంబిపొలి లాంటి ప్రాంతాలకు వెళ్ళటం, ఆ ముఖ్య పట్టణాలలో సమాజ మందిరాల్లోకి వెళ్ళటం, అక్కడున్న వారందరికీ ఈ సత్యాలు ఆయన ప్రవక్తల గ్రంథాల్లో నుంచి వివరించటం, అక్కడ కొంతకాలం ఉండటం. పౌలైతే ఎఫెసి సంఘం కట్టబడ్డానికి ఎఫెసి పట్టణంలో 6 నెలలు ఉండిపోయినట్లుగా మనం చూస్తాం. అట్లాగే అంత్యోకయ సంఘం కట్టబడ్డానికి, అంత్యోకయ సంఘం కట్టబడ్డ తర్వాత పౌలు బర్నబా 1 సంవత్సర కాలం వాళ్ళ మధ్య ఉన్నట్లుగా మనం అపొస్తల కార్యకర్ణం 11వ అధ్యాయం చదువుతాం. ఆయన 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరం అవసరమైన సమయాన్ని అక్కడ వెచ్చించి ఆయన అక్కడ ఒక సంఘం కట్టుబడే వరకు ప్రయాసపడ్డాడు. సంఘం కట్టుబడ్డ తర్వాత సంఘాన్ని పెద్దలకు అప్పగించి, నాయకులకు అప్పగించి, నాయకుల్ని నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ సంఘాలు కట్టడం ఆయన పరిచర్లో మిషనరీ ప్రయాణాల్లో చేసినట్లుగా మనం పోస్తల కార్యక్రమంలో చదవగలం. అయితే సంఘం కట్టబడింది, ఆయన వేరే సంఘాలు కట్టడానికి వెళ్ళిపోతా ఉన్నాడు, అక్కడితో ఆయన పైన అయిపోలా మరలా సంఘాన్ని తిరిగి విజిట్ చేయటం, ఏ సంఘాలు కట్టబడ్డాయో ఆ వాటిని మళ్ళా విజిట్ చేయటం. విజిట్ చేస్తున్నప్పుడు కుదరకపోతే సంఘ పెద్దలను ఆయన పిలిపించుకుని వారితో మాట్లాడటం, వాళ్ళని ఎక్విప్ చేయటం, లీడర్స్ ను బలపరచటం, కట్టి వదిలేయలేదు, సంఘాలని స్థిరపరచడానికి ఆయన ప్రయాసపడ్డట్టుగా మనం ప్రత్యేకంగా ఈ కాపరి పత్రికలు, 1వ తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక, 3వ తిమోతి పత్రిక చదివినప్పుడు నాయకులు ఉద్దేశించి ఎలా ఉండాలో కూడా సంఘాలకి రాసి పంపించిన విషయాలు అక్కడ మనం చూడగలం. కాబట్టి పౌలు సంఘములన్నింటిని గూర్చి చింతయు కలదు అన్నమాట. చాలా శ్రమల గుండా, ఆయన కష్టాల గుండా, విపత్తుల గుండా ప్రాణాపాయ పరిస్థితులు గుండా వెళ్తున్నట్టుగా పైన మాట్లాడుతూ, ఎందుకు నువ్వు ఇన్ని కష్టాలు, ఎందుకు నువ్వు ఇంత రిస్క్ చేస్తున్నావు అన్న మాట దగ్గర ఆయన హృదయంలో సంఘాలను గురించిన చింత, సంఘాలను గురించిన చింత కలిగినట్లుగా మనం చూడగలం. మత్తయి సువార్త మీద మనం బైబిల్ స్టడీ కలిగి ఉన్నాం. 6వ అధ్యాయంలో చింతించొద్దు అన్న మాటలో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంను గూర్చి దేహంను గూర్చి చింతించొద్దు ప్రభు బోధలు మనం చూస్తాం. కానీ భౌతిక విషయాల్లో చింత కలిగి ఉండటం అది ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, కానీ ఆత్మీయ విషయాల్లో చింత లేకుండా ఉండడం మాత్రం కూడా మంచిది కాదు. దేనిని గూర్చి చింతించొద్దు అని చెప్పిన పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వచనం, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. దేని గురించి చింతించొద్దు, అది భౌతిక విషయాలు. కానీ ఆత్మీయ విషయాల్లో మాత్రం మనం భారం లేనివారిగా, బాధ్యత లేనివారిగా, ఆలోచన లేనివారిగా, చింత లేనివారిగా ఉండకూడదని పౌలు జీవితంలో నుంచి మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఈయన తెసలోనిక సంఘాన్ని కట్టి అయిపోలేదు, మొదటి పత్రిక రాశాడు 52 మధ్య కాలంలో, అక్కడతో ఆగిపోలేదు, రెండోసారి మళ్ళా పత్రిక రాశాడు అక్కడున్న పరిస్థితిని బట్టి. కాబట్టి ఈ పత్రికలో మనం వచ్చిన వెంబడి వచనాన్ని ధ్యానం చేయడం వచ్చే వారం నుంచి ప్రారంభిస్తాం. ఓవరాల్ గా ఈ పత్రికలో ఏ ఉద్దేశంతో రాశాడు, ఏమి చెప్పాలనుకుంటున్నాడు అన్నది అర్థం కావడానికి పౌలు ఈ పత్రిక రాయడానికి ప్రధానంగా పత్రికలో మనం చూసే విషయాలు ఏంటంటే, వారు కొత్తగా ప్రారంభించబడ్డ సంఘం, వారు బలహీనంగానే ప్రారంభించబడ్డ సంఘం. కానీ ఆది సంఘం థెసలోనిక సంఘంతో కలిపి, అది కూడా ఆది కాలంలో 50-52 మధ్య ఉన్న సంఘం కాబట్టి ప్రభుత్వం నుంచి బలమైన హింసలు ఎదుర్కొంటుంది. ప్రభుత్వం ఈ విశ్వాసాన్ని వెంబడించడాన్ని వారు గొప్ప నేరంగా చూసి మరణదండను కూడా విధిస్తున్న పరిస్థితులు, ఒక పక్క యూదులు హింసిస్తా ఉన్నారు, రెండో పక్క ప్రభుత్వం హింసిస్తా ఉంది. ఆ హింసల్లో సంఘం ఎందుకు మేము యేసయ్యను వెంబడించాలి, ఎందుకు మాకు ఈ బాధలు, ఎందుకు మాకు ఈ కష్టాలు అన్న ప్రశ్న సాధారణంగా వస్తుంది. ఇప్పుడున్న చర్చ సెటప్ వేరండి. ఇప్పుడు సంఘం నిజంగా జీవం లేకుండా ఆచారాల్లో కొరుకుపోయి ఆదివారం 2 గంటలు చర్చ అంటే ఆదివారం 1-2 గంటలు ఆరాధన అంతే అంతే. అది కాస్త దూరమైతే వెళ్ళలేము, కుదరకపోతే వెళ్ళలేము, డ్యూటీ ఉంటే వెళ్ళలేము. అంతగా అంతగా 1 వారం గ్యాప్ వస్తే 14 రోజుల గ్యాప్, తర్వాత ఆ 2 గంటల ఆరాధన తర్వాత మాట్లాడుకునేది లేదు, ఇక సంఘం గురించిన ఆలోచనే లేదు. కానీ ఎర్లీ చర్చ్ మాత్రం ప్రభుత్వం హింసిస్తుంది, యూదా పెద్దలు హింసలు గురి చేస్తున్నారు, అట్లాంటి పరిస్థితుల్లో ఈ విశ్వాసంలో కొనసాగటం కష్టమైన పరిస్థితుల్లో పౌలు వాళ్ళకి చెప్పిన బోధన, ఆత్మ ద్వారా ఆత్మదేవుడు పౌలు ద్వారా వాళ్ళతో మాట్లాడిన మాటలు, ఎలాంటి పర్సిక్యూషన్ లో కూడా వారు వెనుతిరగలేదు, వెనుచూపలేదు. కాబట్టి బలహీనంగా ఒక ప్రారంభించబడ్డ సంఘాలు బలమైన హింసలు ఎదురవుతా ఉన్నప్పటికీ వారు నిలబడ్డారు, వారు కొనసాగారు. కారణం వారు నేర్చుకున్న సంగతులు, వారికి బోధించబడ్డ సంగతులుగా మన ఈ పత్రికలో చూడబోతా ఉన్నాం. రెండవ ప్రమాదం ఏమైందంటే, పౌలును ఇదే యూదా పెద్దలో దూషిస్తూ ఆ పౌలు పీడవంటున్నాడు అని పౌలును చెడ్డగా చిత్రీకరిస్తూ పౌలు రాజ్యానికి వ్యతిరేకంగా వేరొక రాజును ప్రకటిస్తున్నాడు అని ఆయన మీద రాజద్రోహ నేరం మోపుతున్న పరిస్థితుల్లో కూడా వారు పౌలును అంటిపెట్టుకుని ఉన్నారు. పౌలు పత్రికల్ని వారు చాలా సీరియస్ గా తీసుకుని విశ్వాసంలో కొనసాగారు. కాబట్టి మనం ఈ పత్రికలు చదవడం ద్వారా ఈరోజు సోషల్ మీడియా బలంగా దాడి చేస్తుంది యవనస్తుల మీద, రెండు సైన్స్ బలంగా దాడి చేస్తుంది. బైబిల్ చెప్తుంది ఒకటి, సైన్స్ చెప్తుంది ఒకటి. అట్లాగే విశ్వాసంలో నాటుకోవడానికి, స్థిరపడడానికి, కొనసాగడానికి సాధ్యం కాని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఈవెన్ సంఘం యొక్క విధానం ఆదివారానికి 2 గంటలకి చాలా మెకానికల్ గా ఉన్న పరిస్థితుల్లో, బలహీనమైన పరిస్థితుల్లో సంఘాలు స్థిరపడడానికి అవసరమైన విషయాలు ఈ పత్రికల్లో రాయబడ్డాయి, వాటిని మనం చూస్తాం. కాబట్టి మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయం మొదట వచ్చిందని చదివితే అది సాల్యూటేషన్. ఎవరు రాస్తున్నారు అంటే పౌలు, శీల, సిల్వాను అంటే శీల, తిమోతి ముగ్గురు కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తూ రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నారంటే థెసలోనిక ప్రాంతంలో ఉన్న సంఘానికి రాస్తున్నారు. థెసలోనిక ప్రాంతంలో ఉన్న సంఘానికి ఉద్దేశించి రాస్తున్నారు. ఏ విషయాలు రాశారు అన్న మాట దగ్గర మనం టూకీగా అర్థం చేసుకోవాల్సింది, నూతనంగా కట్టుబడ్డ ఈ సంఘాన్ని ఉద్దేశించి రాసిన బలమైన డాక్ట్రిన్స్, సిద్ధాంతాలు, మూల విషయాలు ఈ పత్రికల్లో ప్రస్తావించబడ్డాయి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రెండవ రాకడ గురించిన విషయాలు ఎక్కువగా ఈ పత్రికలో ప్రస్తావించబడ్డాయి. మొదటి అధ్యాయము 9-10 వచనాలు, మొదటి అధ్యాయం 9-10 వచనాల్లో, మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగను, అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహాలను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతునగు దేవునికి దాసులగుటప్పును దేవుడు మృతుల్లో నుంచి లేపిన యేసు, అనగా రాబో ఉగ్రత నుంచి మనను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. చాలా విషయాలు ప్రస్తావిస్తా ఉన్నాడు. సువార్త రావడానికి ముందు వారు విగ్రహాలను ఆరాధించిన వారు, మనం ఈరోజు చూస్తున్న పరిస్థితులు అప్పుడు కూడా ఉన్నాయి. విగ్రహాలను విడిచిపెట్టారు, క్రైస్తవ్యంలోకి వాళ్ళు వచ్చారు. ఏ ఉద్దేశంతో వాళ్ళు వచ్చారంటే ఇక్కడ జీవము గల దేవుడు ఈయన, సత్యదేవుడు అని అర్థం చేసుకొని తిరిగారు. రెండవ మాట, ఒకటే కనవర్షన్ కోసం మాట్లాడుతూ ఉన్నాడు, జీవము గల వాటి నుండి, జీవం లేని వాటి నుండి జీవము గల దేవుని వైపుకి రావటం కనవర్షన్ కోసం మాట్లాడుతున్నాడు. రెండు, రిజరక్షన్ కోసం మాట్లాడుతున్నాడు, దేవుడు మృతుల్లో నుంచి లేపిన యేసు రిజరక్షన్ కొరకు, పునరుద్ధానం కోసం మాట్లాడుతున్నాడు. అక్కడే మూడో విషయం, అనగా రాబో ఉగ్రత నుంచి మనం తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు సాల్వేషన్ కోసం మాట్లాడుతున్నాడు, నాలుగు, పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు, సెకండ్ కమింగ్ కోసం మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ పత్రిక లో ఎలాంటి ఫౌండేషన్, ఎలాంటి పునాది సంఘానికి ఆయన వేశాడో, అలాంటి రాజ్యం హింసిస్తున్న పరిస్థితులు, ప్రభుత్వం హింసిస్తున్న పరిస్థితులు, యూదులు హింసలు గురి చేస్తున్న పరిస్థితుల్లో సంఘం కలవరపడకుండా స్థిరంగా ఉండడానికి ఏ బోధన వాళ్ళు విన్నారో, నేర్చుకున్నారో, వారికి పత్రిక రూపంలో పంపబడిందో అర్థమైతే మనం అదే ఫౌండేషన్ మీద మన విశ్వాసాన్ని మన సహవాస లేక విశ్వాసాన్ని కట్టుకోవడం ద్వారా బలంగా అనేక రీతిలుగా జరుగుతున్న దాడులు, ఆత్మీయ జీవితం మీద విశ్వాసం జరుగుతున్న దాడులు, సంఘం మీద జరుగుతున్న దాడులను ఖచ్చితంగా తట్టుకొని సంఘాలు నిలబడగలుగుతాయి. కాబట్టి ఇక్కడ ప్రధానమైన మూల సత్యాలు ఈ పత్రికలో ప్రస్తావించటం మనం చూడగలుగుతున్నాం. వాటిని మనం ఒక్కొక్క అంశాన్ని తర్వాత ధ్యానం చేస్తాం. ఇక ఆయన ఈ పత్రికను రాస్తున్నప్పుడు ఎట్లాంటి జీవిత విధానం ఉండాలి అన్నదాన్ని 4వ అధ్యాయంలో రాసిన ఒక మాట మీద మనం ఆలోచన కలిగి ఉండాలి. తెసలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వానికి దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. 7వ వచనంలో కూడా పరిశుద్ధులగుటకే దేవుడు మనం పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. 9:9-10 వచనాల్లో విగ్రహాలని వదిలేయాలి, విగ్రహారాధన వదిలేయాలి అన్న విషయాన్ని అక్కడ బలంగా నొక్కి చెబుతూ మాట్లాడాడు. 4వ అధ్యాయం 3వ వచనంలో జారత్వానికి దూరంగా ఉండాలి అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఈ అభివృద్ధి చెందిన ప్రాంతాలు లేకపోతే స్ట్రాటజిక్ ప్లేసెస్, కీలకమైన పట్టణాల్లో, కొరింది పట్టణం గాని, తెసలోనిక పట్టణంలో గాని, ఇప్పుడే కాదు అప్పుడు కూడా విపరీతమైన విగ్రహారాధనలు ఉన్నట్టుగా చూడగలుగుతున్నాం. అట్లాగే విపరీతమైన పాపం. ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసు. అవిచ్చల విడతలు, వివాహానికి ముందే పాపంలో పడ్డు, వివాహితులు కూడా పాపంలో పడ్డు. సంఘం కట్టిన తర్వాత ఆయన బలంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే జారత్వం కొరకు నొక్కు చెప్తా ఉన్నాడు, పరిశుద్ధ జీవితం కోసం నొక్కు చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధులుగా కొనసాగడం కోసం నొక్కు చెప్తున్నాడు, విగ్రహారాధన కోసం నొక్కు చెప్తా ఉన్నాడు. మొన్న ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసినప్పుడు చాలా విషయాలు వారు ఓపెన్ గా మాట్లాడారు. సంఘంలో ఆ విషయాన్ని మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. అలాగని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు, అబార్షన్లు చేసుకుంటున్నారు, రకరకాలుగా సతమతమవుతున్నారు. కానీ ఏది చేయొచ్చు ఏది చేయకూడదు, వివాహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం ఎలాగా, లైంగిక జీవితం మీద కూడా అవగాహన కలిగి ఉండటం. కానీ పత్రికల్లో చాలా స్పష్టంగా మాట్లాడాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు అయితే సంఘంలో ఉన్న పాపాన్ని ఆయన చాలా నిక్కచ్చిగా మాట్లాడుతున్నాడు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు, అది మీరు సంఘం చూసి కూడా మీరేమీ చర్యలు తీసుకోవట్లేదు. లోకంలో కూడా ఇలాంటి పాపాలు ఉండవు, జీవము గల సంఘంలో ఇలాంటి పాపాలు ఉంటే మీరేం పట్టించుకోరా, ఎంత ఖచ్చితంగా మాట్లాడతాడు. అందుకే ఈ ఎర్లీ లెటర్స్ లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో విగ్రహారాధన కోసం మాట్లాడాడు, విగ్రహాలకు అర్పించిన వారిని తినే విషయంలో ప్రస్తావించాడు. తెసలోనిక సంఘంలో కూడా ఆ పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి, పాత అలవాట్లు పూర్తిగా విడిచిపెట్టాలి, పాపపు జీవితాన్ని, పాపపు స్నేహాలను పూర్తిగా విడిచిపెట్టాలని కూడా ఈ పత్రికలో రాయడం మనం చాలా స్పష్టంగా చూడగలం. కాబట్టి పత్రికలో ఆయన హింసల గుండా వెళ్తున్న సంఘాన్ని, హింసల్లో ప్రభును వదిలేద్దాము అనుకున్న, ఈ మార్గాన్ని వదిలేద్దాము అన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన రాసిన పత్రిక వారిని ఆదరించింది, వారిని స్థిరపరిచింది, వారిని బలపరిచింది అని మనం చూడగలుగుతున్నాం. 2, వాళ్ళు నేర్చుకోదగ్గ విషయాలు, డాక్ట్రిన్స్ ఆయన ప్రస్తావిస్తూ రిజరెక్షన్ కోసం మాట్లాడుతున్నాడు, సెకండ్ కమింగ్ కోసం మాట్లాడుతున్నాడు, సెపరేషన్ కోసం మాట్లాడుతున్నాడు, సాంక్టిఫికేషన్ కోసం మాట్లాడుతున్నాడు, హోలీ స్పిరిట్ కోసం కూడా చాలా విషయాలు మాట్లాడుతున్నాడు, ట్రినిటీ కోసం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పెద్ద ఏమి అర్థం కాక గందరగోళంగా ట్రినిటీ కోసం మాట్లాడుతూ ఉన్నా, పత్రికల్లో చాలా స్పష్టంగా ఆయన ట్రినిటీని ప్రస్తావిస్తున్నాడు. మొదటి అధ్యాయం తెస్సలోనికి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ప్రారంభం వచ్చింది, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘానికి ఇద్దరిని ప్రస్తావించాడు. అక్కడ ఇద్దరిని ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. తర్వాత మనం కిందకు వస్తే నాలుగో వచనంలో దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అన్నాడు. నాలుగు ఐదు వచనాలు కలిసి ఉన్నాయి. దేవుని వలన ప్రేమింపబడ్డ సహోదరులారా అని ప్రస్తావించాడు. తర్వాత ఆరో వచనం ప్రారంభంలో పరిశుద్ధాత్మ గురించిన ప్రస్తావించాడు. ఆరో వచనం పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతోను గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించి మమ్మును ప్రభువును పోలు నడుచుకున్న వారైతిరి. ప్రభువును గూర్చి ప్రస్తావించాడు, తండ్రి గూర్చి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మను గూర్చి మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభును కోసం మాట్లాడుతున్నాడు. కాబట్టి ట్రినిటీ గూర్చిన ప్రస్తావన కూడా మనం ఈ పత్రికల్లో చూడగలుగుతున్నాం. అట్లాగే తెస్సలోనిక మొదటి పత్రికలో మనం చూడగలిగే ఇంకొక ప్రధానమైన సత్యం ఏంటంటే రెండవ రాకడ, రెండవ రాకడ లేకపోతే మృతుల గురించిన అవగాహన, చనిపోయిన వారి గురించిన అవగాహన, మరణం గురించిన అవగాహన. వారు మనం మాట్లాడినట్లుగానే ఉపద్రవాల గుండా వెళ్తున్నారు, ఉపద్రవాల గుండా వెళ్తున్నారు. ఆరో వచనం తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించారు. కాబట్టి పరిస్థితులు ఫేవరబుల్ గా లేవు. రాజ్యమే హింసలు గురి చేస్తున్న పరిస్థితుల్లో యూదా సమాజం ప్రోత్సహించడానికి బదులు వారిని హింసిస్తున్న పరిస్థితుల్లో వారు అంగీకరించారు. కొంతమంది చంపబడుతున్నారు. ఎప్పుడు వాళ్ళకి చావు వస్తుందో అర్థం కాని అయోమయ పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్న ఇంకొక ప్రాముఖ్యమైన సత్యం, తెస్సలోనిక సంఘానికి మాట్లాడుతున్న మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే నాలుగవ అధ్యాయం తెస్సలోనిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం నుంచి ప్రారంభించాడు. ఐదవ అధ్యాయంలో కూడా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండాట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిందని మనం నమ్మిన ఎడల మొదటి అధ్యాయంలో రిజరక్షన్ కోసం మాట్లాడాడు. దాన్ని ప్రస్తావిస్తూ అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. ఏమైపోతుందో మరణం దగ్గర అర్థం కాని అయోమయ పరిస్థితులు, చాలా మందిని మరణ భయం పట్టి పీడిస్తూ ఉండగా ప్రభు మరణపు ముళ్ళును గురించాడు. దాన్ని మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో రిజరెక్షన్ అకౌంట్ లో చాలా విషయాలు ప్రస్తావించాడు. పౌలు ఆ చావు విషయంలో ఆ సంఘాన్ని ఎట్లా ప్రిపేర్ చేశాడో ఆయన పత్రికలో చూస్తా, తెస్సలోనిక పత్రికలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమవుతుంది మరణించిన వారి విషయంలో? ప్రభు తిరిగి లేచినట్లుగానే వారిని కూడా ఆయన లేపుతాడు. ప్రభు వచ్చినప్పుడు వారిని వెంటబెట్టుకుని తీసుకుని వస్తాడు. మనం భూమి మీద ఉన్న వారము ఆ ప్రభువును కలుసుకోవడానికి ఆకాశం మేఘమండలం మీద మేఘముల మీద ఆకాశ మండలానికి కొనుకోబడతాము. ఆ విషయాలు మాట్లాడుతున్నాడు. ఐదో అధ్యాయంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే రెండవ రాకడ ఎలా సంభవిస్తుంది, రెండవ రాకడ ఎలా సంభవిస్తుంది అని చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. రెండవ వచనం రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చిందని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీలకు ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించిన గనక వారెంత మాత్రం తప్పించుకొనలేరు. ఆయనకి లోబడకుండా, ఆయన ఎందు విశ్వాసం ఉంచకుండా, ఆయన వ్యతిరేకిస్తూ మోసపోతున్న వారు ఆయన రాకడలో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నారో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసులు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తారో, ఎలాంటి ఆదరణ పొందుతారో కూడా ప్రస్తావిస్తున్నాడు. ఈ 5 అధ్యాయాల్లో ఆయన అవసరమైన విషయాలన్నీ ఏదో ఒక స్టోరీ చెప్పినట్టుగా, సాధారణంగా చాలా మంది పాత నిబంధన గ్రంథాన్ని చదవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే అదొక స్టోరీ టెల్లింగ్, ఒక స్టోరీ టెల్లింగ్ గద్య భాగం. దావీదు జీవితాన్ని తీసుకున్న, ఏ భక్తుడి జీవితాన్ని తీసుకున్న, మోషే జీవితాన్ని తీసుకున్న, అద్భుతమైన సంగతులు, అద్భుతమైన సన్నివేశాలు, మహత్కార్యాలు, అవన్నీ మనం చూస్తాం. గుర్తుపెట్టుకోవడం ఈజీ, అట్లాగే బోధించడం కూడా ఈజీ. కానీ పత్రికల్లోకి వచ్చేసరికి చాలా విషయాలు ఒకే చోట ప్రస్తావన జరుగుతూ ఉంటాయి. ఎందుకు అట్లా అంటే, ఆయన వాళ్ళకి ఏదో ఒక మంచి స్టోరీ రాసి ఇవ్వాలనుకోవట్లా. ఆ కాలమాన పరిస్థితుల్లో వారు హింసలు గుండా వెళ్తూ ఉంటే, వారు అబద్ధపు బోధకుల చేత మోసగించబడతా ఉంటే, వారు మరణ భయంతో ఉంటే, ఏమేమి అవసరమైనవో అవన్నీ ప్రస్తావించారు. పత్రికలు మనకి చిన్నగా కనబడతాయి గాని అందులో చాలా బలమైన విషయాలు, అవసరమైన విషయాలు, లోతైన విషయాలు మన మేలు కొరకు ఆత్మదేవుడు రాయించి ఈ రోజు మనకి మన మేలు కొరకు అందుబాటులో ఉంచాడు. కాబట్టి మనం ఈ పత్రికలు ధ్యానం చేయడం ద్వారా చాలా విషయాలు మన మేలు కొరకు, సంఘక్షేమం కొరకు నేర్చుకుంటాము. మనం వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానంలోకి వెళ్ళబోతా ఉన్నాం. ప్రధానంగా మొదటి వచనాన్ని నేను ముగించి, మొదటి వచనం మీద మీకు కొన్ని విషయాలు ప్రస్తావించి ముగిస్తాను. తర్వాత మొదటి అధ్యాయం మీద ధ్యానాన్ని వచ్చేవారు మనకు కలిగి ఉందాం. మొదటి వచనాన్ని మరలా చదువుతా ఉన్నాను. తండ్రి అయిన దేవుని యందును, ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెసలోనికేల సంఘమునకు, ఇక్కడ సంఘం దేవుని చేత కట్టబడింది. రెండు, సంఘం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం చేత కట్టబడింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని ఎట్లా చూడాలి? తండ్రి అయిన దేవుని గురించిన వివాదం లేదు, యేసుక్రీస్తు ప్రభుని గురించిన వివాదం జరుగుతూ ఉంది. కాబట్టి మన అవగాహన కొరకు మళ్ళా ఈ సంఘాన్ని కట్టడానికి ముందు ఏం బోధించాడు ఆయన? అపొస్తలుల కార్యాల గ్రంథం 17:3 అందుకే ఎవరిని పరిచయం చేశాడు? ఎవరిని గురించి వారు విని సంఘముగా కట్టబడ్డారు? తండ్రి గురించి, దేవుని గురించిన అవగాహన వారు ముందు నుంచి కలిగి ఉన్నారు. కానీ అందులో నుంచి పౌలుకి ఏమర్థమైంది? యేసుక్రీస్తు ప్రభుకి హింసించేవాడిగా, ఆయన సంఘాన్ని హింసించేవాడిగా ఉన్న పౌలు ఎందుకు మార్పు చెందాడంటే, తెసలోనిక మార్గంలో ప్రభు దర్శించాడు. నేను నువ్వు హింసించుచున్న యేసును అని బయలుపరుచుకున్నాడు. పౌలు యేసే క్రీస్తు నిర్ధారించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభును గురించిన అవగాహనలోకి వచ్చిన తర్వాత ఆయన యూదా సమాజానికి యేసుక్రీస్తు ప్రభును గురించి పరిచయం చేయడానికి సాహసమే చేశాడు. ప్రాణాలకి ఒడ్డి పోరాటం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 17:2-3 గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతుల్లోంచి లేచుట అవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని, క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మెస్సయ్య యేసే అని లేఖనాల్లో నుంచి దృష్టాంతాలను నెత్తి విప్పు చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినాలు తర్కించుచుండెను. ఆయన చనిపోయాడు కదా అని అనుకుంటుండగా, ఆ చనిపోయిన యేసు లేచాడు, ఆయన నజరేయుడు కదా అని వాళ్ళు అంటుండగా, ఆ నజరేయుడైన యేసే క్రీస్తు అని వాళ్ళు ఒప్పించాడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సత్యాల మీద కట్టుబడ్డ ఈ సంఘానికి ఎలాంటి శాల్యుటేషన్, ఎలాంటి గ్రీటింగ్స్ అని తెలియజేస్తాడంటే, తండ్రిని ప్రస్తావిస్తున్నాడు, ప్రభు అయిన యేసును కూడా ప్రస్తావిస్తూ తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసు క్రీస్తు నందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియు శుభమని చెప్పి రాయినది. పౌలు రాస్తున్నాడు, కాని శుభవచనాల్లో పౌలు ఒక్కడే కాదు, తిమోతి ఉన్నాడు, శీల ఉన్నట్టుగా, సిల్వాను ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా అర్థం కావాల్సిన మాట, పౌలు ఒంటరిగా పరిచర్య చేయలేదు. పౌలు ఆయన వన్ మ్యాన్ షో ఎప్పుడు సంఘానికి నేర్పించలేదు. ఆ టీముగా పనిచేశారు పౌలు బర్నబా, పౌలు మార్కు, పౌలు శీల, పౌలు తిమోతి. సంఘానికి కూడా ఆయన ఎప్పుడు కూడా కాపరి కొరకు ప్రస్తావన ఉండదు. కాపరులు, పెద్దలు, అధ్యక్షులు, నాయకులు, ఫ్లోరల్ లీడర్షిప్ నే చూస్తాం. కాబట్టి ఇక్కడ సంఘానికి ఒంటరిగా తన కోసం తాను మాట్లాడడం కాకుండా ముగ్గురు శుభవచనాలు చెబుతూ రాస్తున్నట్టుగా కూడా మనం ఈ పత్రికలను చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఈ పత్రిక విషయంలో మనం ఆశపడదాం. మీరు స్టడీ చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. నా మటుకు నేను ఆ రోజు మొదటిగా ఏ విషయాల మీద సంఘాలను కట్టుకుంటూ వెళ్ళాడు, మనం ఆ పత్రికల మీద అలోతైన అవగాహన కలిగి ఉండటం మంచిది అని ఆశపడతా ఉన్నాను. అందులో ఆయన ఏ విషయాలు సంఘానికి జ్ఞాపకం చేశాడో ఆ విషయాలు మనం సీరియస్ గానే ప్రాక్టీస్ చేయాలి అని కూడా ఆశపడతా ఉన్నాను. కాబట్టి పర్సనల్ రిఫ్లెక్షన్స్ కూడా ఇందులో చూడొచ్చు. అందులో వ్యక్తిగతంగా మనం తీసుకునే విషయాలు, మనం నేర్చుకునే విషయాలు కొరకు మాట్లాడితే, పరిశుద్ధత కొరకు 4వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు పరిశుద్ధులొకటయ్యే. అట్లాగే ప్రేమ కొరకు మాట్లాడుతున్నాడు, నిరీక్షణ కొరకు మాట్లాడుతున్నాడు, వెలుగు సంబంధుల జీవితం కొరకు మాట్లాడుతున్నాడు, విధేయత కోసం మాట్లాడుతున్నాడు. దీన్ని ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే ఏమంటారంటే, రెండవ రాకడు కొరకు బలంగా బోధిస్తున్న పౌలు ఆ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు, దొంగ వచ్చినట్లుగా వస్తుంది అని సంఘాన్ని నేర్పిస్తున్న పౌలు మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి అన్నదాన్ని పదే పదే హెచ్చరికగా, ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు కాబట్టి మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి. చివరి మాట మొదటి తెశలోనికి పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనంలో దొంగ వలె ఆ దినం వస్తుంది. 4వ వచనం తెశలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, సహోదరులారా ఆ దినం దొంగ వలె మీ మీదకు వచ్చినాక మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము, మత్తులము కాము, నిద్రపోతున్న వారం కాము, పగటవారమై ఉన్నాము అని మాట్లాడుతూ 23వ వచనం అంటాడు, సమాధానకర్త యగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. పరిశుద్ధత సంపూర్ణతలోకి రావాలి. ఎట్లాంటి సంపూర్ణత? మీ ఆత్మ, జీవం, శరీరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణంగా కాపాడబడునుగాక. ప్రభు వస్తున్నాడు అన్న విషయాన్ని బలంగా నేర్పించాడు. ఆయన రాకడికి ఆత్మ, జీవము, శరీరంలో సంపూర్ణతలో, పరిశుద్ధతలో, సంపూర్ణతలోకి రావాలని ఈ పత్రిక ద్వారా సంఘానికి నేర్పిస్తా ఉన్నాడు. మనం కూడా అలాంటి సిద్ధపాటులోకి రావడానికి ఈ పత్రిక ధ్యానం మనకెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. భవిష్యత్ దినాల్లో లోతైన అవగాహనలోకి వెళ్ళడానికి ఈ పత్రిక ద్వారా ప్రభు మన అందరినీ, అన్ని సహవాసాలను, విశ్వాసం స్థిరపరచడానికి సహాయం చేయాలన్నది నా ప్రార్థన. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్.